హలో, కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథాలోకం అనే శీర్షికన ఎంఆర్ అరుణకుమారి విరచిత కథ. ఈ కథ పేరు కట్రాయి. అనేదాన్ని ఇప్పుడు మీ కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను, వినండి. కట్రాయి కథ, రచన ఎంఆర్ అరుణకుమారి. ఇక కథలోకి ప్రవేశిద్దామా? అమ్మా, నాకన్నా బాగా పనిచేస్తుంది, 3 నెలలే కదా, ఎంతలోకి వస్తుంది కొంచెం సర్దుకోండమ్మా, సాలమ్మ అభ్యర్థనగా చెప్పింది. నేను సాలమ్మతో పాటు వచ్చిన ఆమె వైపు చూసి ఎందుకనో ఉలిక్కి పడ్డాను. నల్లటి నలుపు, మొహమంతా చేతులంతా మచ్చలు. అయితే ఆ మచ్చలు ఏ స్ఫోటకమో మిగిల్చిన గుర్తులు కావు, మొటిమలు గిల్లిన గుంతలు కూడా కావు, దెబ్బలు తగిలి గాయాలు మానిన మచ్చల్లా ఉన్నాయి. అన్ని దెబ్బలు ఎలా తగిలాయో మరి నాకు అర్థం కాలేదు. నా మాదిరితో ఎక్కువ కాదు కాదు, అసలుకు మాట్లాడే మాట్లాడచ్చుమా, సాలమ్మ ఆమె గురించి చెప్పుకుపోతుంది. ఏం పాపం, మోగదా? అట్లని మోగదేం కాదు, తన పనేందో తను చేసుకుంటుంటాది, అంతే. ఈ పొద్దు ఏమేం పనులు చేయాలో అంతా చూపిస్తామా, రేపు టాల నుండి వస్తుంది. సాలమ్మ నాకు కానీ ఆమెకు కానీ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. తనంతే, నిద్రలో కూడా మాట్లాడుతూనే ఉంటావా అన్నాను ఒకసారి విసుగ్గా. అప్పుడన్నా నీ నోటికి రెస్ట్ ఉంటుందని. అయ్యో రామ, ఉంటే కలవర మాటలు లేకపోతే గురకలు అని నా పక్కన ఎవరు పడుకోరమ్మా అంది కినుకుగా. నేను గలగలా నవ్వుతుంటే మొహం మార్చుకుంది. ఇప్పుడు సరిగ్గా ఆమెకు వ్యతిరేకంగా అస్సలు నోరు తెరవని మనిషిని తీసుకొచ్చింది. సాలమ్మ కూతురికి కనే పొద్దులు, 2 కాన్పు, అందుకని అత్తగారు పుట్టింటికి పంపలేదు. కూతురికేమో అమ్మ దగ్గర ఉండాలని కోరిక. అదిగాక ఈసారి కాన్పులో మగబిడ్డ పుడితే ఆపరేషన్ చేయించాలని, తను సాయం ఉండాలని అనుకుంటుంది. అందుకని సాలమ్మ కూతురు ఇంటికి వెళుతుంది. మరి మళ్ళీ పాప పుడితే అని అడగబోయి ఆగిపోయాను. సమాధానం తెలిసిందే కదా, భార్య ఆరోగ్యం మాట ఎలా ఉన్నా, తన ఆర్థిక స్తోమత ఎలా ఉన్నా సరే, మగబిడ్డ పుట్టేదాకా పిల్లల్ని కంటూ ఉండాల్సిందేనని, కాదంటే 2 పెళ్లి చేసుకుంటానని అల్లుడు కరాఖండిగా చెప్పాడట. అతని తల్లి వంత పాడుతుందట. 7 ఏళ్లుగా మా దగ్గర పనిచేస్తుంది సాలమ్మ. పని శుభ్రంగా చేయటమే కాదు, నమ్మకస్తురాలు కూడా. అందుకే ఆమె వాచాలత్వాన్ని భరిస్తున్నాం అనడం కన్నా అలవాటు పడిపోయామంటే సరిపోతుంది. సాలమ్మ ఈ 3 నెలల కోసం తన బదులు ఈమెను తీసుకొచ్చింది. అవును, ఇంతకు తన పేరు ఏమిటో సాలమ్మ చెప్పలేదు, నేను అడగనూ లేదు. సర్లే, రేపు అడగచ్చు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోయాక మరుసటి రోజు ఉదయం వచ్చింది ఆమె. పరీక్షగా చూశాను, నిన్న చింపిరి జుట్టుతో నలిగిన చీరతో ఉంది. వెళ్ళేటప్పుడు సాలమ్మను పక్కకు పిలిచి చెప్పాను స్నానం చేసి శుభ్రంగా రమ్మనమని. అయ్యో, నాకు తెలుసు కదా మీ శుభ్రం కథ, ఉన్న పాటను తోడ్కొని వస్తి నే చెప్తాలేమా అంది. సాలమ్మ చెప్పినట్లుంది, ఈరోజు మొహం తేటగా ఉంది, ఉతికిన చీర మటసంగా కట్టింది, తల నున్నగా దువ్వి ముడివేసింది, ఒంటి మీద పిసరంత అలంకరణ లేదు, చెవులు చేతులు నుదురు అంతా బోసిగానే ఉన్నాయి, అయినా ఏదో ఆకర్షణ అయస్కాంతంలా చూపుల్ని ఆమె వైపు లాగుతుంది. ఆమెను చూస్తే 2 రోజులు తను పనిచేస్తుంటే ఆమెనే గమనిస్తున్నాను. అందరు పనివాళ్ళలా హడావుడి లేదు. నెమ్మదిగా శుభ్రంగా అంట్లు తోమి కడగటం, ఇల్లంతా మూలమూలలా ఉడవటం, తుడవటం, వాషింగ్ మెషిన్లో బట్టలు తీసి ఆరేయడం, మంచం మీదో సోఫాలోనూ పడేసిన ఆరిన బట్టలు చక్కగా మడతబెట్టడం, చేస్తున్న పని మీద శ్రద్ధ తప్ప పక్కన ఎవరున్నారో ఏం మాట్లాడుతున్నారో అసలు పట్టించుకోదు. పనికి వచ్చి వారం రోజులవుతున్నా ఒక్క మాట మాట్లాడలేదు, నేనేమి చెప్పినా కాదనకుండా ఆ పని చేయటం తప్ప బదులు చెప్పదు. పనంతా అయ్యాక వచ్చి నా ముందు నిల్చుంటుంది తల వంచుకొని. ఏమన్నా ఇస్తే మొహమాటంగానే తీసుకోవటం తప్ప ఏమీ కావాలని అడగదు. పనంతా అయిపోయిందా, సరే వెళ్ళిరా అని నేను అనగానే వెళ్ళిపోతుంది. చూస్తుండగానే 3 నెలలు ఇట్టే తిరిగిపోయాయి. సాలమ్మ తిరిగి రావడము, ఆమె పని మానేయటము జరిగిపోయింది. సాలమ్మ 10 రోజులుగా కూతురి కాన్పు ట్యూబెక్టమీ మనవడి ముచ్చట్లు చెప్పిందే చెప్పి విసిగిస్తుంది. ఆ రోజు ఎందుకో కాస్త ముభావంగా ఉన్నట్లు అనిపించింది. పని కూడా త్వర త్వరగా చేసేసింది. పని అయ్యాక కూర్చోనూ లేదు. అలవాటుగా వెళ్ళేటప్పుడు కొంచెం ఊరిబిండి కానీ ఊరిగాయ కానీ ఇయ్యండమ్మా, పాపం ఆ బిడ్డకు 3 దినాలుగా ఒకటే జ్వరమంట, మోగిముండ చెప్తే కదా తెలిసేది, మనిషే కనబడలేదని పొద్దున ఇంట్లోకి పోయి చూస్తే కన్ను తెరియకుండా పడింది. లేపి ఒక బన్ను తినిపించి టీతో మాత్ర ఇచ్చి వస్తే జ్వరం వస్తే నోరంతా చేదైపోతుంది, ఏం తిందామన్నా సగించదు కదా అంది. ఎవరికి సాలమ్మా? కొత్తిమీర పచ్చడి, నిమ్మకాయ, ఊరగాయ ఇవనా అని అడిగాను. అదే మా, నేను లేనప్పుడు పనికి వచ్చిందిలా ఆ బిడ్డకే. అయ్యో అవునా, ఉండు సాలమ్మ నేను వస్తాను. కొంచెం అన్నం రసం ఒక బాక్సులో వేసి ఫ్రిడ్జ్ నుండి యాపిల్సు ఆరెంజెస్ తీసి కవర్లో పెట్టి సాలమ్మ చేతికిచ్చాను. మా అపార్ట్మెంట్ వెనక వైపు ఉన్న కాలనీలోనే సాలమ్మ వాళ్ళు ఉండేది. స్కూటీలో సాలమ్మను ఎక్కించుకొని కాలనీకి వెళ్ళాను. సాలమ్మ చెప్పినట్లు ఒంటి మీద స్పృహలైనట్లు పడుకొని ఉంది ఆమె. ఎవరొచ్చిండారే చూడమే, సాలమ్మ లేపింది. ఆమె కళ్ళు తెరిచి నా వైపు చూసింది. ఆ కళ్ళల్లో క్రమంగా ఆశ్చర్యం, ఆనందం వెలుగులైనాయి. అప్పుడు నా బుర్రలో హఠాత్తుగా లైట్ వెలిగింది. నల్లటి ఆ మచ్చల మొహంలో ఆకర్షణ, కలవరేకుల్లా ఉన్న ఆమె పెద్ద పెద్ద కళ్ళు. నేను విభ్రాంతి పడిపోయాను. పగడాల పెదవి పలుకులేలా కమలాల కనులు, కథనాలు కనలేవా అన్న పదాలు గుర్తొచ్చాయి. 3 నెలలు మా ఇంట్లో పనిచేసిన ఆమె కళ్ళు, మొహం అభావంగా ఉండేవి. ఇవాళ ఇప్పుడే మొదటిసారి చూస్తున్నట్లు ఆమె కళ్ళ అందం, కాంతి నన్ను కట్టిపడేసినట్లయింది. ఆ కళ్ళ మధ్య నుండి సాగిన పొడవాటి సంపంగి ముక్కు, దాని కింద వంపు తిరిగిన పై పెదవి, కింద అమరిన కింది పెదవి, పెదవుల కింద చుబుకం మీద సొట్ట, మొహం మీది మచ్చలను డామినేట్ చేస్తున్నట్లున్న అందం కొత్తగా ఉంది చూస్తుంటే. నల్లంగా ఉన్నా కానీ లచ్చిందేవమ్మ మాదిరి కళకళలాగా ఉండే మొగం నిద్దింది. ఆ మొండా కొడుకు రాళ్లతో కొట్టి కొట్టి ఎట్టా మాదిరి మొగమంతా ఒళ్ళంతా దెబ్బల మచ్చలే, సాలమ్మ కోపంగా అంది ఆమె కూర్చోవడానికి సాయం చేస్తూ. కర్రిముండ అని పిలిచేటోడు దీని పేరు అసలు ఎవరికి తెలుసు, దీన్ని అడిగితే ఇది చెప్తే కదా, అందుకే మేమంతా దీనికో పేరు పెట్టేసుకుని ఉన్నాం బండమ్మ అని. వాడు, అది ఒక చిన్న ఆడబిడ్డ, 5 ఏండ్లకు ముందు ఈడుకొచ్చినారు 2 రాళ్ళు కొట్టుటోళ్ళు. ఈడ మొగాళ్ళ పని అదే కదా, మాతో కూడా ఇండ్ల పనికి దీన్ని పంపించలేదు. ఒళ్ళంతా అనుమానమే వాడికి. ఈడికి వచ్చినప్పుడు ఇది ఎంత అందంగా ఉండేదో తెలుసుమా. ఓడికి ముక్కు మీదే కోపం, అన్నా కోపమే, ఆ అనకపోయినా కోపమే. గులకరాళ్లతోనే కొట్టేసేవాడు. ఏడ తగిలేది తప్పేది తెలిసేదిలే. ఆ గులకరాళ్ళ దెబ్బలేమో మొగమంతా ఈ మచ్చలు. బాధ చెవుల్లో దూరుతుందో కళ్ళల్లోకి ప్రవహిస్తుందో తెలియటం లేదు నాకు. సాలమ్మ వేసిన పీట మీద కూర్చొని ఆమెనే చూస్తున్నాను. సాలమ్మ బలవంతంగా రసమన్నం తినిపించింది ఆమెకు. నీకిట్ట జ్వరంగా ఉండాదని చెప్పంగానే అమ్మ ఇవన్నీ ఎత్తుకుని వచ్చేసి ఉండాది. మాట్లాడుతుండమే, ఇప్పుడే వస్తా, ఇంటికి అడిగిపోయి. సాలమ్మ తన ఇంటికి వెళ్ళింది. ఆమె 2 చేతులు ఎత్తి దండం పెట్టింది. సన్నగా శుష్కాసం చేస్తూ చప్పున వంగి ఆ చేతుల్ని పట్టుకున్నాను ఓదార్పుగా. వేడిగా ఉంది, జ్వరం బాగానే ఉన్నట్లుంది. 2 చేతులు విడదీసి అరచేతులు చూశాను. గరుకుగా రాళ్ళు కొట్టడం వల్ల కాబోలు కాయలు కాసి ఉన్నాయి. ఆ ముండా కొడుకు చచ్చి 1 సంవత్సరమైంది. ఒక దినం బాగా తాగేసి కడగాలు రాయితో దీన్ని కొట్టిపోయి కాలు జారి ఆ రాయి మీందే పడి తల పగిలి చచ్చినాడు. పేడ వదిలింది. పాపని గడ హాస్టల్లో వేసేసింది. అది బాగా చదువుకొని ఉద్యోగం చేయాలంట. అదొక్కటే దీని బతుకాన. సాలమ్మ మాటలు చెవుల్లో గింగిరమంటున్నాయి. దీపం గూటి కింద ఇంటి పునాది వేసే ఒక కట్టురాయికి పసుపు కుంకుమ బొట్లు, ఎండిపోయిన బంతి పువ్వు ఉన్నాయి. రాళ్ళు కొట్టేవాళ్ళు రాయిని దేవుడిగా పూజిస్తారా అన్న సందేహం వచ్చింది. నా చూపులను గమనించి కాబోలు ఆమె మెల్లగా నోరు తెరిచింది. ఆమె స్వరం నీరసంగానే ఉంది. అయితే మాటలు ఏమాత్రం తడబాటు లేకుండా స్థిర గంభీరంగా మంత్రముగ్ధంగా ఉన్నాయి. నేను కనురెప్ప వేయటం, శ్వాస తీసుకోవటం కూడా మర్చిపోయినట్లుగా ఆమె మాటల్ని వింటున్నానో లేదో కూడా తెలియనంత బిర్రబిగుసుకుపోయాను. మా నాయన రాళ్ళు కొట్టే పని, మాయమ్మ ఇండ్ల పనికి పోయేది, నేను తమ్ముడు బడికి పోయేవాళ్ళం. నాయన కల్తీ సారాయి తాగి చచ్చిపోయినాడు. 6 నెలలు కాకుండానే అమ్మ కూడా చచ్చిపోయింది. అమ్మ చావుకు వచ్చిన మామతో మా వాడలో ఉండే పెద్దవాళ్ళంతా పంచాయతీ చేసి మమ్మల్ని ఇద్దరినీ ఆయనతో పంపించేసినారు. మా అత్త పరమగయ్యాళి ఇంటికి పోతానే పెండ్లాన్ని సాకే బొగిసిలేనోడి చెల్లి బిడ్డలను ఎట్లా సాకుతావు అని ఇంట్లోకి రానిలేదు. మామ చాలాసేపు అడుక్కున్నాడు. ఇరుగు పొరుగు కూడా వచ్చి అత్తకు నచ్చ చెప్పినారు. నీకెట్టా బిడ్డలు లేరు, చందమామలు మాదిరి ఉండారు బిడ్డలు, సాక్కోమే అని. ఇంక తప్పదన్నట్లు అత్త ఇంట్లోకి రానిచ్చింది. ఇంట్లో అంతా అత్త పెత్తనమే. మామ కుక్కెన పేదను మాదిరి ఉండేవాడు. అత్త ఏం మాట్లాడినా బదులు చెప్పేవాడు కాదు. ఇంటి పనంతా నా పైన పడింది. మామ అత్త తినేసినాక మిగిలింది నేను తమ్ముడు తినేవాళ్ళం. ఇదంతా నాకేం కష్టం అనిపించలా, కానీ బడికి వద్దనటమే నాకు బాధగా అనిపించింది. కనీసరం తమ్ముడినన్నా పంపింపమన్నా కాదనేసింది అత్త. వాడు చదివి కలెక్టర్ అవుతాళ్లే, ఇప్పుడు మీ ఇద్దరికి తిండి యాడ్నించి తెచ్చిపెట్టేది. వాణ్ణి కూడా రాళ్ళు కొట్టే పనికి తీసుకుపో అని మా అమ్మకు ఆర్డర్ వేసేసింది. తమ్ముడు బొబ్బలెక్కిన అది చేతులు చూపిస్తూ, అకా నా వల్ల కాదు, నొప్పి మంట అని దినాము ఏడ్చేవాడు. చేతులకు టెంకాయ నూనె పూస్తూ అన్నం కలిపి తినిపిస్తూ బాధపడటం తప్ప నేనేం చేయగలను. అక్క మనం ఏడకన్నా వెళ్ళిపోదారే, అత్త ఊరుకూరుకునే నిన్ను నన్ను తిడతాది, కొడతా అంటాది కదా అన్నాడో దినం. నేను నవ్వినాను. ఏడికి పోతానురా, మనల్ని కూసోబెట్టి బొవ్వెవరు పెడతారు? మనమేమి కూసో తినలేదు కాక, నువ్వు ఇంటి పనంతా చేస్తూ ఉండావు, నేను రాళ్ళు కొడతాను కదా, అయినా అత్త శాత మాటలు దెబ్బలు తప్పలేదు కదా అన్నాడు రోషంగా. ఇప్పుడు కాదులేరా, నువ్వు పెద్దవాడైనాక వెళ్ళిపోదాంలే అని ఓదార్చినాను. కానీ వాడికి ఓర్పు లేకపోయింది. అక్క నేను పెద్దోడై నిన్ను బాగా చూసుకుంటాను, అందాక నువ్వు భద్రంగా ఉండవే ఇండా ఉండు అన్నవాడి మాటలు నేను నిద్రలో విన్నానా కలలో విన్నానా నాకు ఇప్పటికీ అర్థం కాదు. కానీ తెల్లారి లేచి చూస్తే తమ్ముడు లేడు, వాడు మళ్ళీ రాను లేదు. అమ్మా నాయన చచ్చిపోయినప్పుడు కూడా రాని దుఃఖం నాకు అప్పుడు వచ్చింది. నాకు నీడ మాదిరి ఉన్న తోబుట్టు తోడిపోయినా బాధ భరించలేకపోయినాను. ఈ పొద్దుటికి గాడ వాడు జ్ఞాపకాన్ని వస్తే నా కనులు తడుస్తాయి. అత్త చూడకుండా మామ నన్ను దగ్గరకు తీసుకుని ఓదార్చేవాడు. రాను రాను మామ నన్ను ఓదార్చేది ఎక్కువైపోయింది. దినం రాత్రి నన్ను పట్టుకొని ఏడ్చేవాడు. అత్త మామ ఇద్దరు రాత్రిళ్ళు సారాయి తాగేటోళ్ళు. సారాయి తాగినాక అత్త గొరక పెట్టి ఒళ్ళు తెలియకుండా నిద్రపోయేది. గయ్యాళి అత్త వల్ల తాను ఎన్ని బాధలు పడింది, పడతా ఉండేది. మామ చెప్తా అంటే ఇంటా ఇంటానే బాధపడొద్దు మామ అని చెప్తానే నేను నిద్రపోయేదాన్ని. ఒక్కోసారి నాకు అనిపించేది మామ నన్ను ఓదారుస్తుండాడా, నేను మామను ఓదారుస్తున్నానా అని. మామ ఏడ్చేది మానేసి నాడు. నేను ఏడుస్తా ఉన్నా నా నోరు బలంగా మూసిపెట్టేది మొదలుపెట్టినాడు. అత్తకు చెప్పాలంటే భయంగా ఉండేది. ఏడ ఇంట్లోంచి తరిమేస్తాదో, పోమంటే యాడికి పోవాలని, తమ్ముడు తోడు లేకపోయినాడే అని బాగా ఏడ్చేదాన్ని. అత్త అసలు ఆడదే కాదుమే, దానివల్ల నాకు ఎప్పుడు సుఖమే లేదో అనేవాడు నన్ను గట్టిగా వాటేసుకొని. రాను రాను ఒళ్ళంతా నీరసం అయిపోయింది. ఏమి తిన్నా తాగినా వాంతులు, అసలు ఏం చూసినా వాంతి వచ్చేస్తుంది. పని కూడా చేయలేకుండా పడిపోతే నెలకోసారి ఎండ్లకాడికి వచ్చే నరసమ్మకు చూపించింది అత్త. నరసమ్మ వెళ్ళిపోయినాక ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగింది. దొంగ సచ్చిందానా, ఇంట్లోనే ఉండాం కదమే, కడుపెట్ట వచ్చిందిమే అని నన్ను కొడతా ఉన్న అత్త చేతిని పట్టుకున్నాడు మామ. అత్తకు అర్థమైపోయింది. మొండా కొడక, కడుపుకేం తింటావురా, పసిబిడ్డ కదరా, మనకే పుట్టి ఉంటే బిడ్డ కాదా, నీ జన్మచేడ, నీతో నేను ఇంక ఉండను, ఇద్దరూ ఏడన్నా పోయి సావండి అని ఇంట్లోంచి మమ్మల్ని బయటకు తోసేసింది. నువ్వు నన్ను మగాడివే కాదంటివి, నువ్వే ఆడదానివి కాదని తెలిసిందా ఆమె అన్న మామ మాటలు మండే మంటలో నెయ్యి పోసినట్లు అత్త నానాభూతులు తిట్టింది. మేము ఇంగో గుడిసెలో కాపురం పెట్టినాము. దినాము అత్త పెట్టే శాపాలు వినబడుతూనే ఉంటాయి. చెవుల్లో దూరినా మనసులోకి పోకుండా వదిలేయడం తప్ప చేసేదేముండాది. అత్త తిట్లు ఆయమ్మ కడుపు కాలి వచ్చే సెగలే కదా. పాప పుట్టింది, పాపే లోకంగా బతుకుతా ఉంటే నాకు మరో లోకం చూపెట్టినాడు ఎదురు గుడిసెలోకి కొత్తగా వచ్చిన రాజన్న. నువ్వు చాలా బలీనంగా ఉండావు, ఇదో ఇది తిను అని సంగటి ముద్ద, బోటి కూర, తలకాయ కూర, పండు, తీపు, కారమో తెచ్చి ఇచ్చేవాడు మామకు తెలియకుండా. గుట్టకాడరాళ్ళు కొట్టేదానికి అందరూ పోయేటోళ్ళు. మధ్యాహ్నాల్లో ఏదో ఒకటి తెచ్చిచ్చి వెళ్ళిపోయేవాడు. మామ చేతికి వచ్చే దొడ్లలో అత్త సగం పెరుక్కునేది, మిగిలిన దాంట్లో మామ సారాయి తాగేసి ఇంకా మిగిలితేనే ఇంటికి సరుకులు తెచ్చేవాడు. నోరు ఒళ్ళు చవిచచ్చి ఉన్న నాకు రాజన్న అన్నింటి రుచి చూపించినాడు. మామ తాకితేనే ఒళ్ళంతా జర్రులు పాకినట్టు ఉండేది, తోసేసేదాన్ని. ఏమ్మే ఎవన్నన్నా మరిగినావైందే అన్న మాట బూతులుగా దెబ్బలుగా మారింది. పగలు రాత్రి తేడా లేకుండా కూర్చుంటే తప్పు, లేస్తే తప్పు, ఆ తప్పుకు దండనగా దెబ్బలు. నా ఒళ్ళు తట్టుకోలేకపోయింది. పెద్దోళ్ళు పంచాయతీ పెట్టి రాజన్నను ఆడ్నుంచి వెళ్ళిపోమన్నారు. ఆ రాత్రి రాజన్నతో పాటు నేను కూడా వచ్చేసినాను పాపతో పాటు. ఇంక రాజన్నతో నా బతుకు పండగ మాదిరి ఉంటుందని సంతోషపడినాను. కానీ రాజన్నగాడ మగోడే కదా, వాడికి నా మీద శంక మొదలైంది. పెండ్లైన మామతో కాపురం చేస్తేవి, బిడ్డను గంటివి, మళ్ళా నాతో వచ్చేస్తేవి, రేపు ఇంకోటి దొరికితే వాడితో వెళ్ళిపోతావా, నాతోనే ఉంటావా, చెప్పు చెప్పు. తాగేసొచ్చి సతాయించేది మొదలుపెట్టినాడు. కొట్టేది కూడా మొదలైంది. పెనం మీద నుండి పొయ్యిలోకి పడినట్టయింది నా పరిస్థితి. ఇప్పుడు నా గురించి ఆలోచించుకొని దిగులు పడేది కాదు, నా బిడ్డ కోసరం ఆలోచించాలి, బిడ్డను బాగా చదివించాలి, పాప మంచి ఉద్యోగం చెయ్యాల, దాని కాళ్ళ మీద అది నిలబడాల. ఇదే నా ఆశ, ధ్యాస అయిపోయింది. మగోళ్ళు కట్రాయిలు కొడితే పడే ముక్కలు చెక్కల రాళ్లను గులక కొట్టే పని మొదలుపెట్టినాను రాజన్న ఎదురుగానే కూర్చుని. అయినా రాజన్న మావు మాదిరే తయారైనాడు. ఏదో ఒకటి సూటి పోటి మాట అంటూనే ఉండేవాడు. ఊరికూరికనే కోపం వచ్చేసేది. రాళ్ల ముక్కలు తీసి నా పైకి విసిరేసేవాడు. చూసుకోకపోతే ముఖానికి చేతులు అడ్డం పెడితే చేతులకి నెత్తురు దెబ్బలు తగిలేవి. మొగమంతా ఇకారమైపోయింది దెబ్బల మచ్చలతో. అయినా కూడా నేను బాధపడలే. పసి వయస్సు, చిన్నతనము, మంచి చెడ్డ తెలియని అమాయకము, మాయమాటలు నమ్మడము, వయస్సు తొందర పెట్టే ఒంటి సుఖము, అన్నీ కలిసి మామను వదిలి వీడితో వచ్చేయడం నా తప్పే అయినా గాడా. అంతకు మించిన దోవ నాకు అప్పుడు కనపడలే. అందుకే నేనెప్పుడూ వాణ్ణి తప్పుబట్టలే. చేసిన కర్మ అనుభవించాలి కదమ్మా. మళ్ళా ఒంటికి సుఖము, మనసుకు సంతోషము, రాళ్ల దెబ్బలే అయినా గాడా సగించినానంటే పాప కోసరమే. అయితే పాపను నన్ను కాపు కాస్తానని నమ్మించి తోడుకొచ్చినోడు దొంగకూడు తినబోతా అంటే ఎట్టా సగించేదేమా. వాడి కండ్లు నా మీద నుండి నా బిడ్డ మీదకి పాకినాయమ్మా. కట్రాయికి నాలుగు మూలలు సమకంగా ఉంటేనే కడగాలు వేసేదానికి పనికొస్తాదని రాళ్ళు కొట్టేవాడికి తెలిసినట్టే ఒక మనిషి వాయి వరసాకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని తెల్దా. ఒక కట్రాయి దెబ్బ సాల్దా నీతి తప్పినడు తల పగలేదానికి. ఆ పొద్దు మామ, ఈ పొద్దు రాజన్న కోపంతో కాదు, మగాళ్ళంతా ఇంతేనా అన్న బాధతో తల పగలగొట్టిన. ఈడందరూ తాగిన మత్తులో వాడే కాల్జారి రాయి మింద పడి చచ్చినాడని సాక్షీకం చెప్పినారు. ఒక నీతి సచ్చినోడితో పాటే మనసు లేని మనువు, ఇంగో సచ్చినోడితో పాటే మనువు లేని కాపురము, మట్టి కలిసిపోయి వాయి వరుస లేని మగతోడేళ్ళ పెంపకంచంలో ఈ ప్రపంచకంలో అదే మగోడనే దాపు లేని బతుక్కు సింగారాలు మాటలు శత్రువు కదమ్మా మనసుకు ఇంపితం కాలే అందుకే అన్నింటినీ వదిలేసి బోడి బొమ్మ మాదిరి సాలమ్మ చెప్పినట్లు బండమ్మ మాదిరి ఇట్టా ఉన్నా సుమా దినదిన గండం భయం బాధ లేని ప్రశాంతాన్నిచ్చిన ఈ కట్రాయే నా పాలి దేముడుమా. ఆమె చెప్పడం ఆపి విరక్తిగా నవ్వింది. ఊపిరి మరచి విన్నాను, వింటూ మాన్పడిపోయాను. అప్పటి వరకు ఆగిన గుండె తిరిగి కొట్టుకోవటం మొదలైంది. నాలో తడారిన గొంతుతో అప్రయత్నంగా ఆమె తలను నా ఎదకు అదుముకున్నాను. బండబారిన ఆమె గుండెలో తడి, కళ్ళల్లో ఆవిర్లు చిమ్మటం నా గుండెకు తెలుస్తుంది. ఇదండి కట్రాయి అనేటువంటి ఈ కథ. రచన ఎంఆర్ అరుణకుమారి. కానమోకు కథావచనం, మోహనవచనం, సమకాలీన కథాలోకం అనేటువంటి ఈ శీర్షిక కింద ఈ కథను వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.